സദാശിവസമാരംഭാ ശങ്കരാചാര്യമധ്യമാ അസ്മദാചാര്യപര്യന്താ വന്ദേ ഗുരുപരംപരാ.
മൊദട്ടി അധ്യായം 36 ശ്ലോകം.
നിഹത്യധാർത്തരാഷ്ട്രാന്ന കാഫ്രീതിശ്ചാജ്ജനാർദ്ദന പാപമേവാശ്രയേദസ്മാന് അദ്വൈതാനാതതായിനഃ
കുരുക്ഷേത്ര ഭൂമിലോ സമാവേശമൈനటువంటి അർജുനുడు శ్రీకృష్ణ పరమాత్మ వారి సంభాషణ గురించి మనకు వ్యాసుల వారు తెలియజేస్తున్నారు సంజయుడి ద్వారా. సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధ భూమి యందు ఏ ఏ విషయాలు జరుగుతున్నాయి అని దృశ్యాలు తెలియజేస్తున్నారు. అక్కడ అర్జునుడి యొక్క మనఃపరిస్థితి ఎలా ఉన్నది అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తున్నది. ఈ శ్లోకాల్లో యుద్ధం చెయ్యాలని వచ్చినటువంటి అర్జునుడు యుద్ధాన్ని నుంచి విరమించుకోవాలి అనే సంకల్పంతో ఉన్నాడు. ఇప్పుడు ఆ యుద్ధం నుంచి సంకల్పించుకోవడానికి, అంటే విరమించడానికి సంకల్పం మొదట చెయ్యాలని, తర్వాత సంకల్పం విరమించుకోవాలని. ఆ విరమించుకోవాలనే సంకల్పం వచ్చినప్పుడు ఆ అర్జునుడి యొక్క మనస్సు ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు యుద్ధాన్ని నుంచి నేను విరమించుకోవాలనుకుంటున్నాను అనే విషయానికి కారణాలు చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు. నేను ఎందుకు ఈ యుద్ధాన్ని నుంచి విరమించుకోదలుచుకున్నాను అనే తన యొక్క నిర్ణయానికి కారణాలు చెప్తున్నాడు. కారణాలు చెప్పకుండా విరమించుకోకూడదు కదా. అందుకని ఏదైనా పని చేసేటప్పుడు ఏదో ఒక కారణం ఉండాలి, విరమించుకోవడానికి కూడా ఏదో ఒక కారణం ఉండాలి. కనుక ఆ కారణాలు ఏంటో చెప్పాలి కృష్ణ పరమాత్మకి. లేకపోతే రథాన్ని ఎట్లా వెనక్కి తిప్పుతాడు ఆయన? వెనక్కి తిప్పాలి అంటే యుద్ధ రంగంలో నుంచి ఈ కారణాలు చెప్పాలి. ఏం చెప్తున్నాడు అర్జునుడు? వాళ్ళందరినీ చూడగానే తన మనస్సులో ఒక రాగం పెల్లుబికింది, ప్రేమ, అత్యంత ప్రేమ. ఆ రాగం వల్ల మనస్సులో వచ్చిన ఆలోచన ఏంటి? వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళందరినీ నేను సంహరించాలి యుద్ధంలో. వీళ్ళందరినీ సంహరిస్తే నాకు మిగిలేది దుఃఖమే. కనుక అటువంటి దుఃఖ కారణమైనటువంటి యుద్ధాన్ని నేను ఎందుకు చేయాలి? ఈ రాజ్యం కోసమే కదా ఇవన్నీ కూడా. రెండు చేతులు కలిస్తే కదా చప్పట్లు వస్తాయి, శబ్దం వస్తుంది. ఇప్పుడు నేను యుద్ధం చేయకపోతే యుద్ధం ఆగిపోతుంది అని అర్జునుడు అనుకుంటున్నాడు. నేను కనుక యుద్ధం చేయకపోతే యుద్ధం ఆగిపోతుంది, ఎవరు చనిపోరు, అందరూ చక్కగా హాయిగా ఉంటారు అని అనుకుంటున్నాడు అర్జునుడు. అందుకని ధర్మ పాఠాలు వల్లిస్తున్నాడు కృష్ణ పరమాత్మకి అర్జునుడు. వీళ్ళందరినీ చంపి మనకేమిటి ప్రయోజనం? ప్రయోజనం నిహత్య ధార్తరాష్ట్రాన్ నహ కాఫ్రీతి. వీళ్ళందరినీ చంపడం వల్ల మనకేమిటి ప్రీతి, ఏమిటి ఆనందం? ప్రీతి అంటే ఆనందం. మనకేం ఆనందం వస్తుందయ్యా వీళ్ళందరినీ చంపడం వల్ల? కాఫ్రీతిశ్చా జనార్దన, ఆనందం ఏమన్నా ఉంటుందా? ఆనందం ఉండకపోగా పాపం ఏవ అస్మా ఆశ్రయేత, పాపమే వస్తుంది మనకు. వాళ్ళని చంపడం వల్ల సుఖం రాకపోగా పాపమే వస్తుంది అంటున్నాడు. ఇక పాపానికి కారణమైనటువంటి ఈ యొక్క యుద్ధం చెయ్యాలా? పాపం ఏవ ఆశ్రయేత్ అస్మాత్ అన్నారు. ఎందువల్ల హత్వైత ఆతతాయిన, ఈ ఆతతాయులందరినీ చంపితే మనకు పాపమే కదా వస్తుంది, కనుక ఈ ఆతతాయుల్ని చంపను అంటున్నాడు. ఆతతాయి అంటే ఎవరు? రకరకాల అక్రమాలు చేసిన వాడు ఆతతాయి. రకరకాల అక్రమాలు చేసిన వాడు ఆతతాయి అంటారు. అటువంటి వాడిని చంపితే నాకు పాపం వస్తుంది అంటున్నాడు చూడండి. అంటే ధర్మయుద్ధాన్ని అధర్మయుద్ధంగా చూస్తున్నాడు. మంచిని చెడుగా చూడడం, చెడును మంచిగా చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే మన మనస్సులో వ్యామోహం వస్తుందో, అంటే ఒకటి ఒకటిగా కనపడుతూ ఉంటుంది. వ్యామోహం వచ్చినప్పుడు కన్ను మిన్ను తెలియదంటారు చూసారా? కన్ను మిన్ను తెలియదంటే ఏమిటి? మంచి చెడుగా, చెడు మంచిగా కనపడుతుంది. వివేక బుద్ధి కోల్పోతాం, కనుక మనకు పాపం వస్తుంది ఈ ఆతతాయుల్ని చంపితే అంటున్నాడు. ఆతతాయులంటే ఎవరు నాయన అంటే, శాస్త్రం చెప్పింది ధర్మశాస్త్రంలో, ఆతతాయి అంటే ఈ పనులు చేసిన వాడు ఆతతాయి అని ఒక లెక్క చెప్పింది శాస్త్రం. ఎవరు వాళ్ళంటే, అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణి ధనాపహ అగ్నిరహ. అగ్ని అంటే ఇల్లు తగలబెడితే, ఎవరి ఇల్లైనా తగలబెడితే వాడిని అగ్నిదహ అంటారు. అంటే అగ్ని ద్వారా, అగ్ని వలన ఒకళ్ళకి హాని చేస్తే, వారి ఇంటిని కనుక దహించి వేస్తే, ఏదైనా కాలిస్తే, వాళ్ళ ఆస్తుపాస్తులన్నీ అగ్ని భస్మం చేస్తే వాడిని అగ్నిదహ అంటారు. కౌరవులు ఏం చేశారు? దుర్యోధనుడు ఏం చేశాడు? పాండవులు లక్క ఇంటిలో ఉన్నప్పుడు ఆ ఇంటిని దహనం చేయించాడు దుర్యోధనుడు. కనుక ఆతతాయి నెంబర్ వన్ అని అర్థం. దుర్యోధనుడు ఆతతాయి. తర్వాత రెండవది గరదహ అన్న, విషం పెట్టే అవతల వాళ్ళకి ఆహారంలో విషం పెట్టి చంపిస్తే వాణ్ణి గరదహ అంటారు. భీముడికి విషాన్ని పెట్టాడు దుర్యోధనుడు. విషం పెట్టడం వల్ల ఏమైనాడు దుర్యోధనుడు? గరదహ అంటారు. గరదహ అంటే ఒక వ్యక్తికి, అవతలి వాడికి విషాహారాన్ని ఇస్తే ఆ వ్యక్తిని గరదహ అంటారు, ఇచ్చేవాడిని గరదహ అంటారు. ఆ పని చేశాడు దుర్యోధనుడు. ఆతతాయి నెంబర్ టూ. మూడు శస్త్రపాణి, ఆయుధాలు పట్టుకొని ఎవరినైనా సంహరిస్తే, ఆయుధాలు చేతితో పట్టుకొని అవతలి వాడి చేతిలో ఆయుధాలు లేనప్పుడు, మరి చెప్పకుండా అవతలి వాడి చేతిలో ఆయుధాలు లేనప్పుడు తన ఆయుధం పట్టుకొని గనక సంహరించినా హింసించిన వాడు శస్త్రపాణి అంటారు. ఆతతాయి నెంబర్ త్రీ. మూడు లక్షణం కూడా ఉంది. తర్వాత ధనాపహ, అవతల వాళ్ళ యొక్క ఆస్తిని, ధనాన్ని అపహరిస్తే వాణ్ణి ఆతతాయి అంటారు. ధనాపహ, అపహ అంటే ఏంటి? కాజేయడం. అవతలి వాళ్ళ ధనాన్ని, ఆస్తి పాస్తుల్ని కాజేస్తే ధనాపహ అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీని మనం ఎన్క్రోచ్ చేసాం అనుకోండి, కొంచెం ఫుట్పాత్ ఎక్కువ వేసుకున్నాం మనం మన ఇంటి ముందే, అది ధనాపహ అని అర్థం. అది గవర్నమెంట్కి సంబంధించింది అయితే నువ్వెందుకు ఎన్క్రోచ్ చేస్తావు? ధనాపహ అన్నా. ఆతతాయిల్లోకి వస్తాం మనం కూడా అట్లా చేస్తే. ఈ లెక్కను చూస్తే అందరూ ఆతతాయిలే అవుతారు. ఇప్పుడు చాలా మంది వాళ్ళకి ఇచ్చిన స్థలం కంటే ఇంకా కొంచెం తెలుసుకోవాలని చూస్తాడు కదా. ధనాపహ ఎన్నైనా నాలుగు, ఆతతాయి ఫోర్, అంటే నాలుగు లక్షణాలు వచ్చినాయి. తర్వాత క్షేత్ర ధార అపహారీచ. క్షేత్రం అంటే భూమి, ధనం అంటే ఇందాక చెప్పింది వస్తు వాహనాలు ధన రూపంలో. ఇక్కడ క్షేత్రం అపహారి అంటే భూమిని అపహరించడం. అవతలి వాళ్ళ భూమిని గనక అపహరిస్తే, వాళ్ళ భూమిని అపహరిస్తే వాడిని క్షేత్ర అపహారి అంటారు. క్షేత్ర అపహారి అంటే ఆతతాయి నెంబర్ ఫైవ్ అని అర్థం. ఐదో లక్షణం కూడా ఉంది వాడి దగ్గర. దార అపహర్తాచ, పరపురుషుడి భార్యని గనక తాను పొందాలని కోరుకోవటం దార అపహారీ. దార అంటే భార్య. అవతలి వ్యక్తి యొక్క భార్యను తాను కావాలని కోరుకుంటే, తను పొందాలని కోరుకుంటే ఆ వ్యక్తి దార అపహారి అన్నాడు. ద్రౌపదిని కావాలని కోరుకున్నాడు కదా దుర్యోధనుడు. ఇప్పుడు ఈ 6 లక్షణాలు ఉన్నాయి దుర్యోధనుడి దగ్గర కదా.
అగ్నిదోగరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రదారాపహారీ చ షడైతే ఆతతాయినః
షడైతే ఆతతాయినః. ఈ 6 లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు ఆతతాయిలు అని అర్థం. అర్జునుడికి తెలుసు ఎవరో ఆతతాయి అని, లేకపోతే ఆతతాయి అని ఎందుకు చెప్తాడు? మనం తెలుగులో కూడా అంటుంటాడు వాడు ఉట్టి ఆతతాయి అండి అంటుంటారు. చూసారా, సంస్కృతం నుంచి వచ్చిందే అది. ఇంట్లో మన పిల్లలు ఎవరన్నా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతే పిల్లల్ని వాడి ఇష్టం చోటు తిరుగుతూ ఉంటాడు, జలసాగా తిరుగుతూ ఉంటాడు, స్కూల్కి పోడు, కాలేజీకి పోడు, సరిగ్గా టైంకి నిద్రపోవడం, ఏమి చేయడనమాట వాడే ఆతతాయి అంటారు. చూసారా, కనుక ఆ ఆతతాయి ఇక్కడ దుర్యోధనుడు ఆతతాయి. వీళ్ళందరినీ చంపితే దుర్యోధనుడి పక్కన ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు? ఆతతాయిలే అవుతారు. దుర్యోధనుడు చేసినటువంటి ఆతతాయి పనులను ప్రోత్సహించే వాళ్ళు కూడా ఆతతాయిలే అవుతారు కదా. కనుక అటువంటి ఆతతాయిని చంపితే మనకు పాపం వస్తుంది అంటున్నాడు చూడండి. విపరీత బుద్ధి అంటే ఇదే. విపరీత బుద్ధి అంటే ఏమిటి? చెడు చేసిన వాడిని ఆతతాయిని చంపితే పాపం వస్తుందా? పుణ్యం వస్తుంది. కానీ ఎలా చూస్తున్నాడు అర్జునుడు? పాపం వస్తుందని చెప్పి చూస్తున్నాడు. దీన్నే మోహం అంటారు. రాగం వల్ల శోకం వచ్చింది, శోకం వల్ల మోహం వచ్చింది. ఇప్పుడు మోహం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన వివేకం నశించి ఒకటి ఒకటిగా కనపడుతూ ఉంటుంది. మంచివాళ్ళు చెడుగా కనపడతారు, చెడువాళ్ళు మంచిగా కనపడతారు. మంచివాళ్ళు చెడుగా కనపడతారు, చెడ్డవాళ్ళు మంచిగా కనపడతారు. మంచి పని చెడుగా కనిపిస్తుంది, చెడు పని మంచిగా కనిపిస్తుంది. ఇది విపరీత బుద్ధి అంటే. మన వాళ్ళు ఏమంటారు? వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అంటే ఏమిటి? విపరీత బుద్ధి వచ్చింది అంటే వాడికి వినాశకాలం వచ్చింది అని అర్థం. అర్థమైందా? ఎక్కడికి దారి తీసిందో చూడండి. ఒక రాగం, అభిమానం, కుటుంబ వ్యక్తుల మీద, మన వాళ్ల మీద ఒక ప్రేమ, రాగం అత్యంతమైన ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేసినా కూడా సమర్థిస్తూ, ఆ తప్పుని కూడా సమర్థిస్తూ కూడా తాను వాళ్ళకి సహకారం చేస్తూ ఉంటే ఆ అనురాగం వల్ల వాళ్ళందరికీ నష్టం వస్తుందేమో అని చెప్పి శోకం వల్ల మోహానికి లోనయ్యి విపరీత బుద్ధికి లోనైతే ధర్మం అధర్మంగా కనపడుతుంది, అధర్మం ధర్మంగా కనపడుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి. దుర్యోధనుడు వినాశం కావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు అర్జునుడికి కూడా మోహం వస్తే ఈ విధంగా వినాశమే జరుగుతుంది. అర్జునుడు యుద్ధం చేయకపోతే ఈ విపరీత బుద్ధి వల్ల వినాశం కలుగుతుంది. వినాశం ఏమిటి అంటే అధర్మానికి చోటిస్తున్నట్లే అయిపోతుంది అర్జునుడు. అర్జునుడు అధర్మానికి వేళ్ళూనుతున్నట్టు అయిందనమాట. అంటే నీరు పోస్తున్నాడు, పోషిస్తున్నట్లు అవుతుంది. కనుక అటువంటి విపరీత బుద్ధి అర్జునుడిలో పెరగడం శ్రేయస్కరం కాదు. అందుకని కృష్ణ పరమాత్మ గీతాబోధ చేస్తే కానీ ఆ విపరీత బుద్ధి పోదు. అది ఆతతాయి అంటే ఇప్పుడు అర్థమైందా? కనుక శాస్త్రం చెప్తుంది, శాస్త్రం చెప్తున్నది ఆతతాయి ఆయాంతం అంటే శాస్త్రం ఏం చెప్పబడింది? గురుం బాలం తథా వృద్ధం బ్రాహ్మణం, బ్రాహ్మణం బహుశ్రుతం ఆతతాయిన మాయాంతం అన్యాదేవ అవిచార ఏతన. ఆతతాయిలు కనుక అయితే వాళ్ళు, వాళ్ళు గురువు కావచ్చు, ఒకవేళ ఆ ఒకటి వ్యక్తి ఆతతాయి, ఒకవేళ ఆ వ్యక్తి మనకు గురువు అనుకోండి, సపోజ్ గురువు అయినప్పటికీ చిన్న పిల్లవాడైతే పిల్లవాడే ఆతతాయి, పాపం పిల్లవాడులేండి అని వదిలిపెట్టకూడదు. ఆతతాయిని గురువు అనుకోండి, పెద్ద మా గురువు గారండి, ఆయన ఎట్లా వదిలిపెట్టే, ఆయన ఎట్లా చంపేది అనకూడదు, ఆయన ఎలా శిక్షించేది అనకూడదు. గురువైనా సరే, బాల అయినా సరే, ఒకవేళ ఆతతాయి వృద్ధుడు అనుకోండి, పాప ఆయన పెద్దవాడండి, ముసలివాడండి, వదిలిపెట్టండి, ఎన్ని తప్పులు చేసినా సరే అప్పుడే ఆల్రెడీ 66 ఏళ్ళు వచ్చినాయి, వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టడం, వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం అంటున్నారు కదా. ఇప్పుడు ముసలి వాళ్ళు కదా, ఎందుకు బాధ పెట్టడం, మీకు ఇంకా స్పైక్ అవ్వాలి ఎవరని, వాళ్ళని ఎందుకు పనిష్మెంట్ ఇవ్వడం, ఆతతాయినప్పటికీ ముసలి వాళ్ళు కదా పాపం వదిలిపెట్టండి అంటున్నారు కదా జనం. శాస్త్రం ఏం చెప్పింది, వృద్ధం గురుం బాలం తథా వృద్ధం, బ్రాహ్మణుడండి వదిలిపెట్టండి పర్వాలేదు, ఆతతాయి అయినా పర్వాలేదు, బ్రాహ్మణుడు కదా ఆయన్ని చంపకూడదు మనం, శిక్షించకూడదు అనకూడదట. బ్రాహ్మణం ఇంకా బహుశ్రుతం, ఒకవేళ బాగా చదువుకున్నారనుకోండి పండితుడు, ఆయన శాస్త్రాలని చదువుకున్నాడండి, అక్రమాలు చేస్తే ఏం చేశాడు చెయ్యనివ్వండి పర్వాలేదు అని వదిలిపెడతారన్నారు. ఆతతాయి వాడు బహుశ్రుతం చేసిన శాస్త్రం చదివినప్పటికీ కూడా, గురుం బాలం తథా వృద్ధం బ్రాహ్మణం బహుశ్రుతం, ఏం చేయాలి, ఆతతాయినం ఆయాంతం హన్యాదేవ, వాళ్ళని షూటెడ్ ఫైట్ అంటారు చూసారా, షూటెడ్ ఫైట్ ఆర్డర్స్, వాడిని వెంటనే కాల్ చేయమంటారు. ఇంకా విచారణ చేయక్కర్లే, కోర్టుకు తీసుకెళ్లి నువ్వు తప్పు చేశావా, ఎప్పుడు చేశావు, ఎందుకు చేశావు, ఎలా చేశావు, ఇంకేమిటి వాడిని విచారించేది, అసలు వెంటనే పనిష్మెంట్ ఇచ్చేయాలి వాడికన్నాడు. హన్యాదేవ అవిచారయేత్ అని మనుస్మృతిలో ధర్మశాస్త్రంలో చెప్పబడింది చూసారా. అందుకని ఆతతాయిల్ని సంహరిస్తే పాపం రాదు, వాళ్ళని సంహరించాలి. వాళ్ళకి విచారణ కోర్టు జడ్జిమెంట్ అక్కర్లేదు, మేరుగా స్ట్రైట్ గా షూట్ ఎట్ ఫైట్ అన్నారు, వాడిని చూడటమే కాల్ చేయన్నాడు, ఎవరిని అడగక్కర్లేదు. వాళ్ళు గురువైనా సరే, బాలుడైనా సరే, వృద్ధుడైనా సరే, బ్రాహ్మణుడైనా సరే, బాగా చదువుకున్న పండితుడైనా సరే, ధర్మం ధర్మమే. చట్టం ఒకళ్ళ కోసం మరొకరి కోసం మారుతూ ఉండదు, అర్థమైందా, చట్టం దృష్టిలో అందరూ సమానమే, న్యాయం చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఆయన ప్రైమ్ మినిస్టర్, ఈయన ప్రెసిడెంట్, ఈయన మినిస్టర్, ఈమె ఇట్లా అని చెప్తే ఇంకా ధర్మానికి ఏం విలువ ఉంది, న్యాయానికి ఏం విలువ ఉంటుంది, అవునా. ధర్మం ఎప్పుడూ మనల్ని రక్షించేది కనుక ధర్మానికే మొదటి స్థానం ఇవ్వాలి. నరకాసుడిని చంపింది ఎవరో తెలుసా, సత్యభామ తల్లి. అయ్యో మా అబ్బాయి అని చెప్పి వదిలిపెట్టిందా, కృష్ణుడు మూర్చిపోతే రథంలో కృష్ణుడు చూస్తున్నాడు సత్యభామ ఏం చేస్తుందా అని, విల్లు తీసుకుంది సత్యభామ, తన సొంత పుత్రుడైనా సరే నరకాసుడిని సంహరించింది. ఈ రోజు కూడా మనం నరకాసుర వధను జరుపుకుంటున్నాం చూసారా, ఆనందంగా జరుపుకుంటున్నాం. సత్యభామ వెనుకాడిందా, నాయన నువ్వు నా కొడుకువి, నేను నిన్నెట్లా చంపేది, లోకాలు కష్టపడితే పడని, నువ్వు మాత్రం నాకు కావాలన్నదా సత్యభామ. అది ధర్మం అంటే తన వాళ్ళని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి వ్యక్తి, తన స్వార్థాన్ని తన యొక్క సొంత లాభాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే అది ధర్మం. అన్యాదేవ అవిచారయన్ అవిచారయన్ అది, ఇది ఆతతాయి యొక్క లక్షణాలు చెప్పాం. ఎందుకు వాళ్ళని శిక్షించాలి ఎవరైనా సరే అని చెప్పాం. అదే విధంగా తర్వాత శ్లోకంలో మళ్ళీ అర్జునుడు తన కథని మళ్ళీ చెప్తున్నాడు. తస్మాన్నర్హామయం హంతుం ధాతరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఒక శాస్త్రం చెప్తుంది న హింస్యాత్ ఇది ధర్మశాస్త్రం చెప్తోంది. న హింస్యాత్ ఎవరిని హింసించవాకు అనేది ఒక ధర్మం, అహింస పరమో ధర్మ. న హింస్యాత్ అంటే ఎవరిని హింసించవాకు, ఇది ధర్మశాస్త్రం చెప్పేటటువంటి పరమ ధర్మం. అట్లని ఎవరిని హింసించకుండానే ఉంటామా, అలా కాదు. ఆతతాయినం హన్యాత్ ఇది అర్థశాస్త్ర దుర్బలాత్. అర్థశాస్త్రంలో చెప్పబడింది ఆతతాయినం హన్యాత్. ఈ శ్లోకంలో స్మృత్యోర్ విరోధేర్ న్యాయస్తు బలవాన్ వ్యవహారత, అర్థశాస్త్రాత్ బలవత్ ధర్మశాస్త్రమిది. ఇక్కడ ఒక శ్లోకం ఇది. అర్థశాస్త్రం ధర్మశాస్త్రం అని రెండు శాస్త్రాలు, రెండు స్మృతి గ్రంథాలే. అర్థశాస్త్రము స్మృతి గ్రంథమే, ధర్మశాస్త్రము స్మృతి గ్రంథమే. స్మృత్యోర్ విరోధే న్యాయస్తు, వీటి మధ్యలో ఏ న్యాయం మనం చెయ్యాలి? అర్థశాస్త్రం కంటే ధర్మశాస్త్రం బలం, అర్థశాస్త్రం కంటే ధర్మశాస్త్రం బలం. ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నానో చూడండి. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలి మనం. ఆతతాయినం హన్యాత్ అనేది అర్థశాస్త్రం. అర్థశాస్త్రం అంటే ఏమిటి? ఆర్థిక శాస్త్రం. అర్థశాస్త్రం అంటే ఆర్థికుడు ఆర్థిక డబ్బు సంపాదించేదే. ధర్మశాస్త్రం న్యాయశాస్త్రం. ఈ యొక్క ఆతతాయిని సంపం అనేది ఈ శాస్త్రం అర్థశాస్త్రం. అంటే దీన్ని ఆర్థిక పరంగా మనం చూస్తే దేశంలో ఎక్కడైనా నష్టం వస్తుంది అన్నప్పుడు అర్థశాస్త్రాన్ని, కౌటిల్యుడి అర్థశాస్త్రం తెలుసా? ఆ కౌటిల్యుడి అర్థశాస్త్రం చదవాలి. మీరు కాదు, ప్రతి నాయకుడు చదవాలి. మనం చదవక్కర్లేదు, ప్రతి నాయకుడు. చాణక్యుడు రాసినటువంటి, ఆయన పేరే కౌటిల్యుడు, ఆయన రాసినటువంటి అర్థశాస్త్రాన్ని చదివి తీరాలి. చదివితేనే దేశాన్ని ఎట్లా రక్షించాలి అని తెలుస్తుంది. అర్థశాస్త్రం ఏం చెప్తోంది? ఆతతాయిని సంపమని చెప్తున్నది అర్థశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఎవరిని హింసించవాకు అంటున్నది. ఇప్పుడు అర్జునుడు ఏం పట్టుకున్నాడు చూసారా? అర్జునుడు అర్థశాస్త్రాన్ని తీసుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టాడు. ఆతతాయినం హన్యాత్, అర్థశాస్త్రం తీసుకోలేదు, ధర్మశాస్త్రాన్ని తీసుకొని అర్థశాస్త్రాన్ని వదిలిపెట్టాడు అర్జునుడు. నహింస్యాత్ ధర్మశాస్త్రాన్ని స్వీకరించాడు, అర్థశాస్త్రాన్ని వదిలిపెట్టాడు. అర్థశాస్త్రంలో ఏం చెప్పబడింది? ఆతతాయిని చంపవేయమని చెప్పి అర్థశాస్త్రం చెప్పింది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? హింసించవాకు ఎవరిని అంటున్నది. అందుకని అర్జునుడు ఏ పార్టీ ఇప్పుడు? ధర్మశాస్త్రం పార్టీ. కరెక్ట్. అర్జునుడు ధర్మశాస్త్రం వైపుకి వచ్చాడు, ధర్మాన్ని వల్లిస్తున్నాడు కృష్ణుడికి. అర్థశాస్త్రంలో చెప్పినటువంటి ఆతతాయిని హింసించడం అనేది వద్దు, ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి న హింస్యాత్ ఎవరిని హింసించొద్దు అనే ధర్మమే ఉత్తమం కదా. అంటే అర్జునుడికి అన్నీ తెలుసు అని చెప్పి మనకు తెలియాలి, అది విషయం. అర్జునుడికి ధర్మశాస్త్రము తెలుసు, అర్థశాస్త్రము తెలుసు. అర్థశాస్త్రం ఎప్పుడూ బలహీనం ధర్మశాస్త్రానికంటే. ధర్మశాస్త్రంలో హింస చేయకూడదని చెప్పబడింది కనుక, అర్థశాస్త్రంలో ఆతతాయిని హింసించు అని చెప్పింది కనుక అర్థశాస్త్రం బలహీనం కనుక ధర్మశాస్త్రం గొప్ప కనుక నేను ఆతతాయిని సంహరించను. చూసారా? అందుకని ఆ లైన్లో ఆతతాయినం చంపితే పాపం వస్తుంది అంటున్నాడు. మనం అనుకుంటాము అర్జునుడికి ఏం తెలియదు, పాపం పిచ్చివాడు అనుకుంటాం. అర్జునుడికి అర్థశాస్త్రము తెలుసు, ధర్మశాస్త్రము తెలుసు. కానీ అన్ని తెలిసినా కూడా కృష్ణ పరమాత్మ ఎందుకు యుద్ధం చేయి యుద్ధం చేయి అన్నాడు? ప్రతి ధర్మానికి ఒక ఉత్సర్గ అపవాదం చెప్పానా, దానికి ఒక ఇది ఉంటుందన్నమాట, ఎక్సెప్షన్ అంటారు. ఒక్కొక్క చోట దాన్ని మనం ఉల్లంఘించవచ్చు. దానికి ఉదాహరణ చెప్పాను, అంబులెన్స్. అంబులెన్స్ వచ్చేటప్పుడు సిగ్నల్ పాటించాలా? స్ట్రైట్ వెళ్ళి మనందరం దా ఇవ్వాలి. రెడ్ సిగ్నల్ ఉన్నా సరే వెళ్ళిపోతాడు. అదేమిట్రా, రెడ్ సిగ్నల్ ఉంటే వెళ్ళిపోతావు అని అడుగుతామా? అక్కడ ప్రాణాన్ని రక్షించాలి కనుక వాళ్ళకి పర్మిషన్. అర్థమైందా? సామాన్య ధర్మం ఏమిటి? రెడ్ సిగ్నల్ ఉంటే ఎవరు వెళ్ళకూడదు, దాటకూడదు. అట్లని చెప్పి అది ఎప్పుడు పాటించొస్తే అందరికీ వర్తిస్తుందా? వర్తించదు. పోలీసు వారిని వచ్చినప్పుడు, లేకపోతే అంబులెన్స్ వచ్చినప్పుడు, వాళ్లకి మాత్రం అనుమతి ఇవ్వబడింది. అదేవిధంగా నా హింసాత్ అనేది సామాన్య ధర్మం ఎప్పుడూ ఒకే రకంగా తీసుకోకూడదు. అప్పుడప్పుడు హింస అవసరం. అట్లయితే దేవి దుర్గాదేవి ఎందుకు రాక్షసుని చంపడం అనే ప్రశ్న వస్తుంది కదా. అప్పుడు మన దేవుళ్ళ చేతుల్లో ఆయుధాలే తీసేయాల్సి వస్తుంది. ఆయుధం అంటే హింసే కదా. చూడండి ఎంత కష్టం అర్థం చేసుకోవడం ధర్మాన్ని. అలా అర్థం చేసుకోకపోతే మనం ఎప్పుడు హింసని పాటించాలి, ఎప్పుడు హింస పాటించకూడదు. అందుకనే పరమాచార్య వారు, కాంచి పరమాచార్య వారు చెప్తారు, ఒకవేళ ఆవే నిన్ను చంపడానికి వచ్చిందనుకో, ఆవుని చంపకూడదు, మహాపాపం ఆవుని చంపితే. ఆవు నిన్ను చంపడానికి వస్తున్నది, కొమ్ములతో పొడవడానికి వస్తున్నది ఉదాహరణకి, అప్పుడు ఏం చేయాలి? నీ ప్రాణాన్ని రక్షించుకోవాలా లేదా? అటువంటి సమయంలో నువ్వు ఆవును చంపినా కూడా నీకు పాపం రాదు. కానీ తినడం కోసం చంపుతున్నారు చాలా మంది ఆవుల్ని కదా, ఆ మహాపాపం. అదే ఆవు నిన్ను చంపడానికి వస్తే నువ్వు దాన్ని చంపినా కూడా పాపం కాదు అన్నది శాస్త్రం. చూసారా ఇప్పుడు అర్థమైందా? అందుకని ధర్మశాస్త్రం బాగా అర్థం చేసుకుంటే కానీ దేశం క్షేమంగా ఉండదు. అర్థం చేసుకోవాలి ధర్మశాస్త్రాన్ని. ఏది ధర్మం ఏది అధర్మం తెలియకపోతే మనుషులు క్షేమంగా సుఖంగా ఉండలేరు. అది ఆతతాయనం చంపితే నాకు పాపం వస్తుందన్నాడు ధర్మశాస్త్రం ప్రకారం. కనుక అర్థశాస్త్రం బలహీనం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ధర్మశాస్త్రం అర్థశాస్త్రం అని నాకు తెలుసు నువ్వు అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. ఏం చెప్తున్నాడు అర్జునుడు? చెప్తున్నాడు ఇంకా, తస్మాత్, ఈ కారణం చేత. తస్మాత్ అంటే ఏంటి? ఈ పైన చెప్పిన కారణం వలన, ఈ కారణం చేత వయం ధార్తరాష్ట్రాన్ హంతుం, బాంధవాన్ ధార్తరాష్ట్రాన్ హంతుం, మనం ఎలా సుఖంగా ఉంటాం వీళ్ళందరినీ చంపి, స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఓ మాధవ కృష్ణ, స్వజనం స్వబాంధవాన్, నా బంధువులు నా బాంధవులు నా వాళ్ళు వీళ్ళందరూ, వీళ్ళందరినీ చంపి హత్వా కథం సుఖినః స్యాత్, మనం ఎలా సుఖంగా ఉండగలం? ఎవరికన్నా కాస్త బాధ కలిగిస్తే నిద్ర పట్టదు మనకు కదా. ఎవరితో అన్నా కొంచెం గట్టిగా మాట్లాడిన తర్వాత అయ్యయ్యో ఎందుకు మాట్లాడాను అని చెప్పి రాత్రి అంతా నిద్రపోము. ఒక రాత్రి రెండు రాత్రిలా చాలా రోజులు నిద్రపోము. అట్లాంటిది ఇంతమందిని చంపి నేను నిద్రపోతానంట, నాకేమన్నా సుఖం ఉంటుందా? అయ్యే కృష్ణ, కనుక నా స్వబంధువులు బాంధవులు మన వాళ్ళందరినీ, ఆ స్వజనం అనేది ముఖ్యం. నా వాళ్ళు కాకపోతే చంపుతాను అంతే కదా అర్థం. స్వజన అంటే ఏమిటి అర్థం? నా వాళ్ళని చంపితే నాకేమిటి సుఖం అన్నాడు. అంటే నీ వాళ్ళు కాకపోతే చంపొచ్చనే కదా అర్థం, అంతే కదా మరి. కనుక ఆ స్వజనం అనేది ఇక్కడ మనుషులో రాగాన్ని కలిగించి, అందరూ ఎంతో మంది చనిపోతున్నారు రోజు దేశంలో. మనకేమన్నా కంటి నీళ్ళు వస్తాయో ఏమిటి కదా, అది మనకు సంబంధించిన వాళ్ళు అయితే మాత్రం వస్తాయి. కనుక చనిపోవడం ఒకటే, చనిపోవడం అనేది వాళ్ళు చనిపోయినా వీళ్ళు చనిపోయినా ఒకటే. కానీ ఒకళ్ళు చనిపోతే కళ్ళ నీళ్ళు ఎందుకు వస్తాయి, ఒకళ్ళు చనిపోతే కళ్ళ నీళ్ళు ఎందుకు రావు? మమకారం. కనుక ఆ మమకారం వలన నీకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, కానీ చనిపోవడం అంటూ అయితే ఎవళ్ళు ఎక్కడ చనిపోయినా ఒకటే కదా. మృత్యు అనేది అందరికీ ఒకటే. కానీ నాకు బాధ కలిగిస్తున్నది ఏమిటి ఇక్కడ? చనిపోవడం కాదు, నా వాళ్ళు అనే భావన నీకు బాధ కలిగిస్తున్నది. ఎప్పుడైతే నా వాళ్ళు అని నీకు అనిపించిందో అప్పుడు బాధ కలుగుతున్నది. చూసా, వాళ్ళు చనిపోతారని కాదు నీకు బాధ, వాళ్ళు చనిపోతే నీకు దుఃఖం వస్తుందని నీకు బాధ. వాళ్ళు చనిపోతారని మాకు బాధ కాదు, వాళ్ళు చనిపోతే నాకు దుఃఖం వస్తుందని నాకు బాధ. ఇది సైకాలజీ. చనిపోవడమే బాధ అయితే ఎవరు చనిపోయినా బాధ రావాలి. చనిపోవడమే నాకు బాధ కలిగించడం అయితే ఎవరు చనిపోయినా నాకు బాధ రావాలి. కానీ నా వాళ్ళు అన్నప్పుడే నాకు బాధ వస్తున్నది కాబట్టి ఇది మమకారంతో కూడినటువంటి బాధ. ఆ మమకారంతో కూడిన బాధ వచ్చినప్పుడు ధర్మం అధర్మంగా కనబడుతుంది. కనుక మనకేమి సుఖం ఉండదు అంటున్నాడు. నీ సుఖం కోసమా నువ్వు యుద్ధం చేస్తున్నావు? ధర్మం కోసం యుద్ధం చెయ్యాలి, దేశం కోసం యుద్ధం చెయ్యాలి. అది తర్వాత శ్లోకం 38. ఈ 38 నుంచి 44 వరకు అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, కృష్ణ పరమాత్మతో వాదం చేస్తున్నాడు. ఏమిటి ఆ వాదం? మనం గనక ధర్మాన్ని రక్షించకపోతే మన కుటుంబం రక్షింపబడదు. ఇక్కడి నుంచి చాలా ముఖ్యం, 44 శ్లోకం వరకు, 38 నుంచి 44 చాలా ముఖ్యం. మనం గనక ఈ ధర్మాన్ని రక్షించకపోతే మన కుటుంబాలు రక్షింపబడవు. అది విపరీత బుద్ధిలో చూస్తున్నాడంత. ఇప్పుడు యుద్ధం వల్ల మనకు ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయి అని ఒకటొక్కడు చెప్తున్నాడు. నేను గనక ఈ యుద్ధంలో ఈ కౌరవులందరినీ చంపితే, ఈ ధార్త రాష్ట్రులందరినీ చంపేస్తే ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయి, ఆ దుష్పరిణామాల వల్ల ఎటువంటి నష్టం కలగబోతున్నది రాబోయే తరాలకి అని చెప్తున్నాడు అర్జునుడు.
యద్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం.
ఏది ఒకవేళ అంటే ఏ వేళ? వాళ్ళు కూడా యుద్ధానికి వచ్చి నుంచున్నారు. ఒకవేళ కౌరవులకి ఈ యొక్క ధర్మం తెలియకపోవచ్చు, అంటే కులధర్మం, ఆ యుద్ధం వల్ల వచ్చే నష్టాలు, దుష్పరిణామాలు, రాబోయే తరాల వాళ్ళకి ఎంత నష్టం అని చెప్పి వాళ్ళకి తెలియకపోవచ్చు. మన బుద్ధి ఎక్కడికి పోయింది అంటున్నాడు అర్జునుడు కృష్ణుడితో. వాళ్ళకి బుద్ధి పనిచేయకపోతే చేయకపోవచ్చు, మన బుద్ధి ఏమైంది అని అడుగుతున్నాడు కృష్ణుడిని. మనకు బుద్ధి లేదా? ఇంత నష్టం జరగబోతున్నది యుద్ధంలో, రాబోయే యుద్ధంలో తరతరాలకి రాబోయే నష్టాన్ని మనమైనా చూడద్దా, ముందు చూపుండద్దా? మనకు వాళ్ళకి లేదనుకో. ఏతే నా పశ్యంతి అపి, వాళ్ళు చూడకపోయినప్పటికీ కూడా, వాళ్ళకి తెలియనప్పటికీ కూడా. ఏతే అంటే దుర్యోధనాదులు, ఏతే అంటే దుర్యోధనుడు మొదలైన వాళ్ళు వీళ్ళందరూ. దోషం కులక్షయకృతం దోషం న పశ్యంతి అపి, ఈ కులక్షయం అవుతుంది అంటే ఏమిటి? కుటుంబాలన్నీ నశిస్తాయి కదా. ఇంట్లో ఉన్న ప్రతి మగవాళ్ళు వచ్చేసారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, మగవాళ్ళందరూ వచ్చేసారు యుద్ధంలోకి. ఆ యుద్ధంలో అందరు చనిపోవడం గ్యారంటీ. అర్జునుడు బాణం పట్టాడు అంటే అందరు టపటపటప పడిపోతారు కింద. వాళ్ళందరూ చనిపోతే ఆ స్త్రీలు ఏమైపోతారు? ఒంటరి వాళ్ళు అయిపోతారు. ఆ స్త్రీలకు ఉన్న పిల్లలందరూ పాపం ఏమైపోతారు? తండ్రి లేని పిల్లలు అయిపోతారు. తండ్రి లేని పిల్లలు అయిపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది? అనాథలైపోతుంది, అనాథ కుటుంబం అయిపోతుంది. అనాథ కుటుంబం అయితే ఏమవుతుంది చెప్తున్నాడు తర్వాత. ఇంకా చెప్తాడు, కులక్షయకృతం దోషం. ఈ దోషం ఏమవుతుంది తెలుసా? కులక్షయం అవుతుంది. మనం చేసే యుద్ధం అనే దోషంతో కూడినటువంటి యుద్ధం కులక్షయానికి కారణమవుతుంది. కులకంటే ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ ధర్మాలు ఉన్నాయి కదా, ఆ కులాలకి వాళ్ళ వాళ్ళ ధర్మాలు అన్ని నశిస్తాయి. ఆ కుటుంబ యజమాని గనక లేకపోతే ఆ కుటుంబంలో ధర్మాన్ని ఎవరు పాటిస్తారు? కనుక కులక్షయ కృతం ద్రోషం. అంతేకాదు, నా మిత్రులందరూ ఉన్నారు యుద్ధంలో, వాళ్ళని చంపితే మిత్రద్రోహం కదా. మిత్రద్రోహం, మిత్రుల్ని ఎట్లా చంపేది? మిత్రుడంటే ఎవరు? ఆపదలో ఉన్నప్పుడు రక్షించేవాడే మిత్రుడు, కాని చంపేవాడా మిత్రుడు? కనుక ఇప్పుడు నేను మిత్రద్రోహం చేసిన వాడిని అవుతాను. నాకెంతమంది మిత్రులు ఉన్నారు, అందులో అటువైపు వాళ్ళందరూ నా మిత్రులు చాలామంది. వాళ్ళందరిని చంపితే మిత్రద్రోహం రాదా నాకు? నేను వాళ్ళని చంపితే, ఆ పురుషులు చనిపోతే, ఆ గృహంలో ఉన్నటువంటి స్త్రీలు ఒంటరి వాళ్ళు అయిపోతే వాళ్ళ కులం క్షయించదా, క్షీణించిపోదా? కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. ఇదంతా కూడా వాళ్ళకి తెలియడం లేదు. ఏతే న పశ్యంతి, దుర్యోధనులు తెలియడం లేదు. ఏ వాళ్ళకి ఎందుకు తెలియడం లేదంటే లోభ అపహత చేతస, దుర్యోధనుడికి రాజ్యం మీద లోభం ఏర్పడింది. అందుకని దుర్యోధనుడికి కులక్షయం గురించి కానీ మిత్రద్రోహం గురించి కానీ తెలియడం లేదు. ఎప్పుడైతే మనిషి లోభానికి గురవుతాడో వాడికి ఎటువంటి నష్టం వస్తున్నది అని చెప్పి ఆలోచించలేడు. లోభ అపహత, అపహత అంటే ఏంటి, ఎవరి మనస్సులైతే లోభం చేత అపహరింపబడినయ్యో, చేతస అంటే మనస్సు, అపహత అంటే కాజేయబడినటువంటి, తస్కరించబడినటువంటి. దేని చేత? లోభం చేత. ఏ లోభం? రాజ్య లోభం. దుర్యోధనుడికి ఏమిటి లోభం? రాజ్య లోభం. లోభాన్ని ఏమంటారంటే అత్యాశ, తమిళల్లో పేరాశ అంటారు. అత్యాశ పేరాశ లోభం అన్నమాట, సంస్కృతంలో లోభం అంటారు. అవతలి వాడికి ఉన్న ఆస్తి పాస్తి మొత్తం నాకే కావాలనుకోవడం లోభం. ఇంకేం చెప్పాలి దీనికంటే? తనకున్నది కాకుండా అవతల వాళ్ళది కూడా నాకే కావాలి అని కోరుకున్నాడు అంటే లోభం అని అర్థం. దుర్యోధనుడు కోరుకున్నాడా లేదా? పాండవుల రాజ్యం కూడా నాకే కావాలి, సూది మోపినంత భూమి కూడా పాండవులకు ఇవ్వను, లోభమా కాదా? కనుక పాండవుల్ని అష్ట కష్టాలు పెట్టి వాళ్ళని అసలు ఉంచడానికి కూడా ఉండడం, బతకడం కూడా ఇష్టం లేదు దుర్యోధనుడికి. అందుకని వాళ్ళని ఎప్పుడు కష్టపెడుతూనే ఉండేవాడు. వాళ్ళు శక్తి సంపన్నులు, కాస్త సంధిచ్చామంటే పైకి వస్తారని భయం. ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి దేశం మనల్ని ఏం చేస్తున్నది? ప్రతిసారి యుద్ధం చేస్తూ ఉంటుందన్నమాట, రోజు యుద్ధం చేస్తూనే ఉంటారు వాళ్ళు మన మీద. ఎందుకంటే భయం వాళ్ళకి, వాళ్ళ మనుగడ లేకుండా పోతుంది మనం గనక పైకి వచ్చామంటే అని. నిన్న కూడా జరిగింది కదా. కనుక ఇరుగు పొరుగు దేశాలకి మన దేశం మీద లోభం ఏర్పడింది అనుకోండి, ఇది కాజేయాలని, ఈ దేశంలో ఉన్న సంపత్తి అంతా కాజేయాలి అనుభవించాలి అనేటువంటి లోభం ఏర్పడితే ఏం చేస్తారు వాళ్ళు? మనకు నష్టం చేయాలని వస్తారు. నష్టం చేయాలని వచ్చినప్పుడు ఏమవుతుంది? అర్జునుడు ఇలాంటి వాళ్ళు ఉంటే ఓన్లీ వాళ్ళని అనుభవించనివ్వండి అంటాడు. ఇక్కడ వాళ్ళందరూ నష్టపోతూ ఉంటారు. అప్పుడు కృష్ణుడు వచ్చి ఏం చేయాలి? నరేంద్ర మోడీ లాంటి ప్రైమ్ మినిస్టర్ వచ్చి, కృష్ణుడు లాంటి ప్రైమ్ మినిస్టర్ వచ్చి దేశాన్ని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి, వాళ్ళకి ధర్మం అంటే ఏమిటి నేర్పాలి. అర్థమైందా? అందుకని ధర్మం తెలియని వాడికి ధర్మం నేర్పాలి, వినకపోతే సామ దాన భేద దండ. అందుకనే మన వారియర్స్ నిన్ను చూపించారుగా, అట్లా ఉండాలి. ధర్మం అంటే సరిగ్గా అర్థం చేసుకోవాలి భగవద్గీతని. భగవద్గీత అంటే పుణ్య గ్రంథం అని చెప్పి కళ్ళకు అద్దుకుంటూ అంత పెడతారు ఇంట్లో. ధర్మశాస్త్రం ఇది, మోక్షశాస్త్రం, ధర్మశాస్త్రం అన్నీ ఉన్నాయి ఇందులో. ధర్మం లేని మోక్షం రాదు, మోక్షం ధర్మం పక్కపక్కనే వెళ్ళాలి. నాకు మోక్షం కావాలండి, ధర్మం అక్కర్లేదు అంటున్నాడు అర్జునుడు. ధర్మం ఇది ధర్మం కాదు, యుద్ధం అధర్మం, నేను హిమాలయాలకు పోతాను అంటున్నాడు. కృష్ణ పరమాత్మ పట్టుకొని లాగి నీకు మోక్షం వచ్చేది ఇక్కడే అన్నాడు. కురుక్షేత్రే ధర్మక్షేత్రే నీకు వచ్చేది మోక్షం, ధర్మం లేకపోతే నీకు చిత్తశుద్ధి ఎట్లా వస్తుంది, జ్ఞాన యోగ్యత ఎట్లా వస్తుంది, మోక్షం ఎట్లా వస్తుంది, పారిపోతే వస్తుందా మోక్షం? కృష్ణ పరమాత్మ అంటే ఏమిటనుకున్నారో తెలుసా? ఇప్పుడు అది చూడాలి. కృష్ణ పరమాత్మ అంటే వైకుంఠ ఏకాదశికి ఆయన కాస్త పరవాన్నం చేసి పెట్టి కొంచెం నైవేద్యం చూపించి కృష్ణ పరమాత్మ అంటే ఏమిటి తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదవాలి, సరిగా చదవాలి. కృష్ణ పరమాత్మ అంటే ఏమిటి తెలుసుకోవాలంటే ఆయన హీరోయిజం మాట అంటే ఆ యొక్క దృఢత, ధర్మం చెప్పాలంటే నీకు చాలా మాటలు. అంతటి బలశాలి కృష్ణుడు, ధర్మం అన్నీ తెలిసినవాడు ఆయన. ఆయనకి నేర్పుతున్నాడు అర్జునుడు ఏమిటి ధర్మం చూడండి. కులక్షయ కృతం దోషం మిత్రద్రోహేచ పాతకం లోభ అపహత చేత సహా వాళ్ళు దోషం న పశ్యంతి. వాళ్ళకి దోషం తెలియడం లేదు. వాడికి తెలియలేదు రాజ్యం కోసం వాడు ఆశపడ్డాడు. మనకు తెలియవద్దా? మనకు తెలియద్దా? మనం ఎందుకు వాళ్ళ మీద యుద్ధం చేయడం? వాళ్ళు చేస్తే చెయ్యని, ఇదే కథ కరెక్ట్గా మన దేశంలో ఏం జరుగుతున్నది ఇప్పుడు, అదే కథ. వాళ్ళని చేస్తే చేయనివ్వండి, మనం మాత్రం శాంతి 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 అందాం అన్నాడు. శాంతి శాంతి అంటుంటే నిన్నే చంపుతారు, అప్పుడు ఏం చేస్తావు? నిన్నే లేకుండా చేస్తాడు దుర్యోధనుడు. నిన్ను వదిలిపెడతాడా ఏమిటి? నువ్వు పారిపోతుంటే పట్టుకునైనా చంపుతాడు నిన్ను. అందుకని శత్రువుని ఎప్పుడు కూడా మన వాళ్ళు చెప్తారు శత్రు శేషం ఉండకూడదు అంటారు. శత్రువుని మనం చెప్పి వాడిని మార్చాలి, వినకపోతే శేషం కూడా ఉండకూడదు. అందుకని చాణుక్యుడు ఏం చేశాడో తెలుసా? కథ చదివారా? చాణుక్యుడు ముళ్ళు గుచ్చుకుందిట కాళ్ళు. ఒకసారి ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళుని ఏం చేశాడు తెలుసా? తీసి పారేస్తాం మనమైతే తీసి పారేస్తాం. ఆయన ఏం చేశాడంటే ఆ కోపం అనమాట, ఆ ముళ్ళుని కాల్చి భస్మం చేసి నీళ్ళలో వేసి. ఎందుకు చెప్పారు ఇవన్నీ అంటే, శత్రువు పాము ఉన్నది అనుకోండి ఇంట్లో, పాపం ఎక్కడో ఉందిలేండి, పాము ఉంటే ఉండనివ్వండి అంటారా? పాము అది ఎక్కడో మూలనుంది, ఏం చేస్తుంది? అది మూలనుంది, ఎప్పుడో వస్తుంది, కాటేస్తుంది కదా. పాము ఎక్కడో మూలనుంది వదిలిపెడతామా? తేలు ఎక్కడో ఉందిలే పాపం చాప కింద, అక్కడ ఎక్కడో ఉందని వదిలిపెడతారా? ఎప్పుడు వస్తుందో ఎటు వస్తుందో నీకు తెలియదు, నిన్ను కాటేస్తుంది. శత్రువైనా అంతే, వ్యాధి కూడా అంతే కదా. ఎక్కడో చిటికిన వేలుకి బొటన వేలుకి వచ్చి వదిలిపెడతామా? ఏమిటి పాపం అక్కడే కదా వచ్చింది, కాలికి పర్వాలేదు, నేను వదిలిపెడతారా? అక్కడ ట్రీట్మెంట్ ఇస్తేనే ఇక్కడ ఉంటుంది శరీరం, లేకపోతే. ఇవన్నీ మనకు తెలుసు, కానీ దేశం విషయం వచ్చేటప్పటికి మనకు తెలియడంలే. చూస్తారా, రక్త ధర్మం అంటే ఏమిటి అనేది. శరీరం ఒక ధర్మము, దేశానికి ఒక ధర్మం ఉండదు. ధర్మం ఎప్పుడు ఒకటే. మన శరీరం ఎటువంటిదో, దీన్ని ఎలా రక్షించాలనుకుంటామో, దేశం అంతా కూడా ఒక శరీరం. ఆ దేశం అంతా ఈ శరీరం లాంటి దేశం క్షేమంగా ఉంటే ఈ శరీరం క్షేమంగా ఉంటుంది. మీరు ఇప్పుడు పోయి కాశ్మీర్ లోయలో ఈ భగవద్గీత పాఠం చెప్పండి. కాశ్మీర్ లోయ ఎక్కడుంది? భారతదేశంలో ఉందా? భారతదేశంలోనే ఉంది. అక్కడికి పోయి ఈ భగవద్గీత క్లాస్ వినండి, వింటారా? అంటే ఏమిటి, దేశం క్షేమంగా ఉంటేనే ఇది క్షేమంగా ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇల్లు 10 ఇళ్ళ తర్వాత అక్కడెక్కడో తగలబడుతూ ఉంటే హాయిగా కూర్చొని టీవీ చూస్తుంటారా? చూడరు కదా. ఏం చేస్తారు? జాగ్రత్తగా ఉంటారు. అది మన వరకు రాకముందే ఫైర్ ఇంజిన్ వాడికి నీళ్లు పోవట్లేదు అని చెప్పి ఫైర్ ఇంజిన్ వాడికి ఫోన్ చేసి పంపిస్తాం, జాగ్రత్తగా ఉండం. ఆ 10 ఇళ్ళ తర్వాత లేండి, మనకేం రాదన్నాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తావు? జాగ్రత్తగా ఉండాలా లేదా? అది ధర్మం అంటే ఏమిటనేది చాలా తెలుసుకోవాలి. భగవద్గీత ద్వారా, కృష్ణుడి ద్వారా మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం ఉన్న పరిస్థితిలో మన దేశంలో మనం ఎట్లా ధర్మాన్ని రక్షించుకొని ధర్మం ద్వారా మోక్షానికి మార్గాన్ని మనం ప్రయత్నం చేయాలి. అర్థమైందా? దేశం ఎట్లా పోతే నాకెందుకులే, ప్రాణాయామం చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ నేను హాయిగా ఉన్నానుగా అంటాం. దేశం క్షేమం లేకపోతే నువ్వు హాయిగా ఉండలేవు, కనుక దేశం క్షేమం కూడా నీ బాధ్యతే. అర్థమైందా? తర్వాత శ్లోకం 39.
కథం నజ్ఞేయమస్మాభిః పాపాదస్వాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్ధి జనార్దన
యద్యపి. అయినప్పటికీ అస్మాభిః జ్ఞేయం, అస్మాభిః కథం న జ్ఞేయం, వాళ్ళు దురాశతో లోభంతో వాళ్లకు వివేకం లేక వాళ్ళు యుద్ధానికి వచ్చారు, మనకి ఎందుకు ఈ యొక్క బుద్ధి పనిచేయకుండా ఉండాలి? కథం, ఎందుకని? అస్మాభి న జ్ఞేయం, మనం ఎందుకు తెలుసుకోలేం? ఈ యొక్క కుటుంబ కులక్షయం, దేశక్షయం, ధర్మక్షయం ఎందుకు తెలుసుకోలేం? వాళ్ళకి తెలియకపోతే తెలియకపోవచ్చు, వాళ్ళకి లోభం ఉంది, మనకెందుకు లోభం, మనకెందుకు తెలియకూడదు? అస్మాత్ పాపాత్ నివారితం, ఈ పాపం నుంచి నివారించడానికి మనం ప్రయత్నం చేయొచ్చు కదా. హే కృష్ణ, ఈ పాపకర్మ, ఏ పాపకర్మ? యుద్ధం చేయడం అనే పాపకర్మ నుంచి నివారితం, అస్మాత్ పాపాత్ నివారితం, అస్మాభిః న కథం న జ్ఞేయం, ఈ యొక్క పాప భూయిష్టమైనటువంటి పాపానికి దారితీసేటటువంటి యుద్ధాన్ని ఆపడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? వాళ్ళు చేయకపోయినప్పటికీ చేశారు కదా. ఎంత ప్రయత్నం చేశాడు కృష్ణ పరమాత్మ, సంజయ రాయవారము, కృష్ణ రాయవారము ఎన్నో చేశారు కదా. ఎన్ని చేసిన తర్వాత, అన్ని ఫెయిల్ అయిపోయిన తర్వాత కదా యుద్ధానికి వచ్చాం. ఆ సంగతి గుర్తులేదు అర్జునుడికి, మర్చిపోయినాడు. వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చినా చాలన్నాడు కృష్ణ పరమాత్మ దుర్యోధనుడితో. కృష్ణ పరమాత్మ రాయవరానికి వచ్చినప్పుడు, సంజయుడిని పంపించినప్పుడు అర్ధరాజ్యం ఇవ్వకపోతే కనీసం 5 ఊళ్ళు ఇస్తావా అని అడిగాడు. 5 ఊళ్ళు కూడా ఇవ్వనన్నాడు. కొన్ని 5 ఊళ్ళు ఇవ్వకపోతే 5 ఇళ్ళు ఇస్తావా, 5 గ్రామాలు ఇస్తావా అంటే చిన్న చిన్న అంటే 5 ఇళ్ళు ఇస్తావా అన్నాడు. 5 ఇళ్ళు కూడా ఇవ్వనన్నాడు. కొన్ని 1 ఇల్లన్నా ఇస్తావా అన్నాడు, 1 ఇల్లు. అన్ని ప్రయత్నాలు ఎప్పుడైతే విఫలమైనాయో, ఇంకా మార్గం లేదు కదా. ధర్మరాజు యుద్ధాన్ని ఆపటానికి ఛాయశక్తిలా ప్రయత్నం చేశాడు, ఆపలేకపోయినాడు. అంటే దుర్యోధనుని యొక్క లోభం అంతకి తారస్థాయికి వెళ్ళింది. చూసారా, మాకు రాజ్యం అంటే ఏమొద్దు, మేము ఉండడానికి తినడానికి మాకు ఇల్లు ఉంటే చాలు అని అంటున్నారు వీళ్ళు. దుర్యోధనుడు ఏమన్నాడు, సూది మోపితే ఎంత స్థలం కావాలి, సూది అంత స్థలం కూడా ఇవ్వనన్నాడు. అలా అన్న తర్వాత యుద్ధానికి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కానీ అర్జునుడు వాళ్ళందరినీ చూసేటప్పటికీ అన్ని మర్చిపోయినాడు. దుర్యోధనుడు ఆతతాయుధనం మర్చిపోయినాడు, అటు వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ మర్చిపోయినాడు. తాను యుద్ధరంగంలోకి వచ్చి కృష్ణుడు తీసుకొని వచ్చాడు, ఆయన్ని కూడా లాగాడు కదా యుద్ధంలోకి, యుద్ధరంగంలోకి, అన్ని మర్చిపోయినాడు. అంటే మనకేం తెలుస్తుంది ఇక్కడ, మమకారం అనేటువంటిది అతి ప్రేమ మోహానికి దారితీసి కళ్ళు కప్పేస్తుంది, వివేకం అనే కంటిని కప్పేస్తుంది, జ్ఞాన నేత్రాన్ని కప్పేస్తుంది. అందుకని మన మాటలు మన చేతలు పొంతన లేకుండా ఉంటాయి. ఎప్పుడైతే వివేకం కప్పివేస్తుందో మన మాటలు మన చేతలు కలవు. ఒకటి చెప్తాం, ఒకటి చేస్తాం, ఒకటి చేసేటప్పుడు మరొకటి చెప్తాం. ఈ రెండు వేరుగా ఉంటే ఆలోచన ఒకటిగా ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయి ప్రపంచంలో. చూస్తే ఇవే చూస్తాం మనుషుల్ని మనం ఎక్కువ మందిని. వాళ్ళ మాటకి చేతలకి ఆలోచనకి పొంతన ఉండదు. అటువంటి వ్యక్తుల వల్లనే ఘర్షణలు వచ్చేది ఎప్పుడు కూడా. మనస్సేకం వచస్సేకం కర్మణి ఏకం మహాత్మన, మనస్సు ఆలోచన పని ఒకటిగా ఉండాలి. ఎప్పుడు ఆదివారం ఆదివారమా, శుక్రవారం శుక్రవారమా, శనివారం శనివారం మాత్రం నేను అట్లాగే ఉంటా స్వామిని వ్రతం అన్నాడు. ఏదో ఒక్కరోజు మాత్రం వారానికి వ్రతం, ఆ రోజు అబద్ధం చెప్పను, ఏంటంటే మాటలు మౌనం, తెరిస్తే అబద్ధాలు వస్తాయి. అలా కాదు, జీవితాంతం ప్రతిక్షణం ధర్మానికి ప్రతిరూపంగా జీవించాలి మనిషి. నేను అన్ని వదులుకోవడానికి సిద్ధం, సుఖాలన్నీ వదులుకోవడానికి సిద్ధం, అన్ని త్యాగం చేయడానికి సిద్ధం, ధర్మానికి మాత్రం ధర్మాన్ని త్యాగం చేయను, ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టను. ఏది ధర్మం, అవతలి వాళ్ళు నాకు ఏది చేస్తే ఇష్టం లేదో అది నేను అవతలి వాళ్ళకి చెయ్యకూడదు, అది ధర్మం. కనుక అర్జునుడు ఇంకా ధర్మపాఠం నేర్పుతున్నాడు కృష్ణుడికి. ఏం చెప్తున్నాడు, వాళ్ళకి తెలియకపోయినా మనకు తెలియవచ్చు కదా, మనం ఎందుకు యుద్ధాన్ని ఆపలేము, ఆపవచ్చు కదా అని అడుగుతున్నాడు. కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భి జనార్దన, ఎవరి చేత ఈ యుద్ధం ఆపబడాలి? కులక్షయాన్ని ఎవరైతే చూస్తారో రాబోయే తరాల వాళ్ళకి, తరతరాల వాళ్ళకి, ఎప్పుడో బీహార్లో బీహార్ ఏనాది గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ లీక్, భోపాల్లో జరిగిన దానికి ఇప్పటికీ ఆ బాధపడుతున్నారు అంగవైకల్యంతో చాలామంది. ఎప్పుడో జరిగితే, ఎన్ని సంవత్సరాల కిందట, దశాబ్దాలు 2-3 దశాబ్దాల కిందట జరిగితే ఇప్పుడు ఎందుకు వాళ్ళు అనుభవిస్తున్నారు ఆ వ్యాధిని అంటే ఎంత దూరం తీసుకెళ్తుందో చూడండి. ఒక్కటి ఏ వ్యాధి అయినా సరే, ఏ నష్టమైనా సరే, ఒక్కొక్కసారి తారస్థాయికి వెళితే అది జనరల్ అంటే తరతరాలకి అది వెళుతుంది. చూసారా, కనుక కులక్షయం అనేటువంటిది చాలా ప్రమాదం. ఏం చెప్తున్నారు, కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్ధి. ప్రపశ్యద్ధి అంటే మన చేత చూడబడుతున్నది. ఈ కులం నశిస్తే, ఆ ధర్మం నశిస్తే, వాళ్ళ కుటుంబం నశిస్తే, వాళ్ళ పిల్లలు అనాథలైతే వాళ్ళు ధర్మాన్ని పాటించలేరు. అంటే ఏమిటి, ఒక కుటుంబంలో వివాహం చేసుకుంటే ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఆ కుటుంబం ఆ కులధర్మాన్ని పాటిస్తూ ఉంటుంది. ఆ కుటుంబంలో వ్యక్తులు గనక సరిగా లేకపోతే ఆ కుటుంబం సరిగా ఉండలేదు. ఇప్పుడు ఒక కర్మాగారం ఉంది, ఒక ఇండస్ట్రీ ఉంది. ఆ ఇండస్ట్రీలో ఒక 200 మంది పనిచేస్తుంటారు. 200 మంది కలిసి పనిచేయాలా లేకపోతే నా ఇష్టం తోటి చేస్తానంటాడా? కలిసి చేయాలి కదా. కలిసి చేస్తేనే కదా వాళ్ళు పైకొస్తారు. వాళ్ళు తయారు చేసేవన్నీ వస్తువులన్నీ చక్కగా తయారై కర్మాగారం నుంచి బయటకు వస్తాయి, అవునా? అదేవిధంగా దేశం కూడా అంతే. దేశంలో కూడా అందరు సక్రమంగా పరిపాలిస్తేనే, అందరు మంత్రులు అందరు కలిసి పనిచేస్తేనే సక్రమంగా నడుస్తుంది దేశం. కుటుంబం కూడా అంతే. కుటుంబంలో కూడా భార్య, భర్త, తల్లి, తండ్రి, మిగతా వీళ్ళందరూ ఉంటారు, ఇతర పిల్లలు, వీళ్ళందరూ కలిసి ఉండాలి, కలిసి పనిచేయాలి, ఒకే మాట మీద ఉండాలి. భిన్నాభిప్రాయాలు, భిన్న రుచులు ఇవన్నీ ఉన్నాయనుకోండి, తారస్థాయిలో ఆ కుటుంబం ఒక తాటి మీద ఉండదు. ఒక తాటి మీద ఉండకపోతే ఏమవుతుంది, విడివిడిగా ఉంటారు, డైవర్స్ కేసులు వస్తాయి, చాలా అరాచకాలకి దారి తీస్తుంది. పిల్లలు కూడా చెప్పిన మాట వినరు. తల్లి తండ్రి ఎలా ఉంటే అలా పిల్లలు. అర్థమైందా? అది కులక్షయం అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎంత దూరం ఆలోచిస్తున్నాడు చూడండి అర్జునుడు. కులక్షయం అంటే ఆ ఇంటి యజమాని నశిస్తే, ఆ స్త్రీ ఒంటరి అయితే తన పిల్లల్ని ఎలా పోషిస్తుంది, ఆ పురుషుడు కనుక లేకపోతే ఆ స్త్రీ తానుగా ఏకాకిగా పిల్లలకి మార్గదర్శనం చేయలేదు. సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అంటున్నారు చూసారా, ఇప్పుడు డైవర్స్ ఇచ్చిన తర్వాత తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకళ్ళే ఉంటారు. ఏమవుతుంది, వాళ్ళకి పిల్లలకి మార్గదర్శనం చేసేవాళ్ళు ఉండరు. మన శాస్త్రం ఏం చెప్పింది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇవన్నీ చెప్పి మొదటి చెప్పింది ఎవరు, మాతృదేవో భవ, తల్లి మొదటి గురువు. తల్లి మొదటి గురువు, తండ్రి రెండవ గురువు, తర్వాత ఆచార్యుడు మూడో గురువు. కనుక మనకు ఆదర్శంగా ఉండేది ఎవరంటే మన తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఎలా ఉంటే అలా మనం ఉంటాం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ చెప్తే అర్థమవుతుందా? తల్లిదండ్రులు ఎలా చేస్తే అలా చూసి చేస్తారు వాళ్ళు. తల్లిదండ్రుల ఆదర్శం వాళ్ళకి. ఒక ఆయన ఆర్కెస్ట్రాలో మ్యూజిక్ ప్రోగ్రాం జరుగుతుంది. మ్యూజిక్ ప్రోగ్రాం జరుగుతుంటే ఆర్కెస్ట్రాలు కళ్ళు చూపిస్తారు కదా చేతులు, ఇట్లా మ్యూజిక్ పైకి కిందికి అని చూపిస్తుంటారు, కర్ర పుల్ల పెట్టుకుని చేతులు. చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ ఆయన ఎందుకు కళ్ళు పుల్ల పట్టుకుని ఆడిస్తున్నాడు, కొడతాడా అని అడిగాడు. ఆయన కొడతాడా మనల్ని అని అడిగాడు. వాళ్ళ అమ్మ అన్నది, కొట్టడురా ఆయన, ఆ మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తున్నాడు, వాళ్ళందరికి చూపిస్తున్నాడు ఇట్లా ఇట్లా అని చెప్పి, ఆ రిథమ్ అనమాట అలా చూపిస్తున్నాడు అని చెప్పింది వాళ్ళ అమ్మ పిల్లవాడితో. ఆ పిల్లవాడు అడిగాడు, మరి అట్లా ఆయన చూపిస్తూ ఉంటే ఆ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు అన్నాడు. ఇంకో చిన్న పిల్లవాడు ఉన్నాడు పక్కన, అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నాడు అన్నాడు. ఆయన మ్యూజిక్ ఆర్గనైజ్ చేస్తుంటే వాడు ఎందుకు ఏడవడం అంటే, ఆ చిన్నపిల్లవాడికి భయం వేసింది. ఈ కర్రపుల్లలు ఆడిస్తుంటే కొడతాడేమో అని భయం వేసింది ఆయన. పిల్లవాడికి తెలియదు కదా, ఇది మ్యూజిక్ కోసం చూపిస్తానని. పిల్లవాడికి ఏం తెలుస్తుంది, తెలియదు కదా. అందుకని వీడు అడిగాడు వాళ్ళ అమ్మని, మరి ఈయన ఇట్లా పుల్లలు చూపిస్తూ ఉంటే వాడు ఏడుస్తున్నాడు కదా అన్నాడు. అందుకని మన సంగీతం అనేది చెయ్యడం కాదు, పాడటం. ఇప్పుడు సంగీతం అంటే చెయ్యడం, డాన్స్ చేస్తూ ఉంటారు సంగీతంతో పాటు. నాట్ సింగింగ్ బట్ డూయింగ్ అన్నాడు మైకేల్ జాక్సన్. ఆ పాప్ మ్యూజిక్ అందరు వాళ్ళు ఏం చేస్తారు, కూర్చొని పాడరు, నుంచొని డాన్స్ చేస్తూ పాడతారు. మంది అట్లాంటి సంగీతం కాదు. అర్థమైందా? అందుకని కులం గనక నశిస్తే మన సంస్కృతి నశిస్తుంది, మనకు దైవ పూజా విధానం అన్నీ నశిస్తాయి. సంస్కృతి నశించినప్పుడు మన విలువలు నశిస్తాయి. విలువలు పోయినప్పుడు మనిషికి ఆత్మ అభిమానం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం అన్నీ నశిస్తాయి. ఇవన్నీ నశించినప్పుడు ఇంకా వ్యక్తి ఏం సాధిస్తాడు జీవితంలో? తల్లి తండ్రి గురువు లేనప్పుడు, లోపించినప్పుడు ఆ బిడ్డ ఏం నేర్చుకుంటాడు? చిన్నప్పుడు చూసి నేర్చుకుంటారు. ఆ చిన్న పాప వస్తూనే నమస్కారం చేస్తూ వస్తున్నది. చిన్న అమ్మాయి వచ్చింది ఇప్పుడు ఇక్కడికి క్లాస్కి, అక్కడి నుంచి నమస్కారం చేసుకుంటూ వస్తుంది. ఎట్లా వచ్చింది ఆ అలవాటు? పెద్దవాళ్ళు కూడా చేరు, పెద్దవాళ్ళు వచ్చి కూర్చుంటే నమస్కారం చేయరు. ఆ చిన్నపిల్ల నమస్కారం చేసుకుంటూ వచ్చింది, ఎట్లా వచ్చింది? చిన్నప్పుడు నేను నమస్కారం పెద్ద అయిన తర్వాత వస్తుందా? చక్కగా నమస్కారం చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చింది, ఎంత వినయంగా. అది ఎలా వచ్చిందంటే పెద్దవాళ్ళు నేర్పడం వల్ల వచ్చింది, అమ్మమ్మ నేర్పడం వల్ల వచ్చింది. అర్థమైందా? అలా నేర్పబట్టి వస్తుంది, కానీ లేకపోతే రాదు. అదే వినయం ఆ పిల్లలకి. మనం ఏది నేర్పితే అది నేర్చుకుంటారు. చిన్నప్పుడే రావాలి ఏదైనా. మొక్కై వంగనిది మానై వంగునా అన్నారు. అందుకని పిల్లల్లో మనం భక్తి నేర్పాలి చిన్నప్పటి నుంచి. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నేర్పాలి. తల్లికే సరిగా లేకపోతే, తన కుటుంబమే సరిగ్గా చూసుకోలేకపోతే తల్లి పిల్లలకి ఏం నేర్పుతుంది? ఆర్థికంగా పురుషుడు ఇంట్లో ఉండి చూసుకుంటూ ఉంటే తల్లి తన యొక్క ధర్మాన్ని చేస్తూ ఉంది. కనుక ధనం ప్రధానం కాదు, పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం అనేది ప్రధానం, సంస్కారం ఎలా ఇస్తున్నాం అనేది ప్రధానం. కనుక చిన్నప్పుడే పిల్లల్లో అటువంటి సంస్కారం రావాలి. సంస్కృతి అంటారు దాన్ని. అలా వచ్చినప్పుడు వాళ్ళలో స్వాభిమానం పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది, 10 మందిలో వాళ్ళు మంచిగా జీవించగలుగుతారు. అలా పెరిగినప్పుడు ఆ పిల్లవాడిని చూడంగానే ఎవరు మీ అమ్మా నాన్న అని అడుగుతారు. అలా అడిగేటట్టు ఉండాలి. మన పిల్లల ప్రవర్తన బయటికి వెడితే, వాళ్ళు వేసుకునే వేషం, వాళ్ళు చేసుకునే వస్త్రధారణ ఇవన్నీ చూస్తే, వాళ్ళు మాట్లాడే తీరు చూస్తే, మీ నాన్న ఎవరు, మీ పేరు ఏంటి, వాళ్ళ పేరు అని అడుగుతారు. మంచి వాళ్ళైతే, వీళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉంటే, లేకపోతే అడగను కూడా అడగదు. అవునా? పిల్లలు మంచి ప్రవర్తన ఉంటే వాళ్ళని చూడంగానే ఉద్దేశిస్తుంది, చక్కగా ఉండు, మీ వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తుంటారు, వాళ్ళని చూడాలని ఉందని కూడా అడుగుతారు. ఇప్పుడు మన పిల్లల్ని చూస్తే మనల్ని చూడాలని ఎవరైనా వస్తారా? ఇప్పుడు మన పిల్లల్ని చూస్తే బయటకు వెళ్తే వాళ్ళ వేషం, వాళ్ళ మాట్లాడే తీరు, వాళ్ళ ఏం చూసినా కూడా ఎవరికి వాళ్ళ తల్లిదండ్రుల మీద గౌరవం వస్తుందా? ఎందుకు వస్తుంది? మనం ఇస్తే కదా, మనం ఇస్తే వస్తుంది. కనుక మన పిల్లలు మన యొక్క మన ఆదర్శానికి ప్రతీకం. ఎక్కడికి పోయినా కూడా, ఎక్కడ ఉన్నా కూడా, మనం ఏదైతే ఇస్తామో అదే వ్యక్తం అవుతుంది బయట, అదే ప్రభావితం చేస్తుంది బయట. కనుక తల్లి తండ్రి అనేటువంటిది ఊరికే ఏదో చదువులు చెప్పించి పెళ్లి చేసి కాస్త అకౌంట్ ఇచ్చేసి బయటికి పంపమంటాం కాదు, తీర్చిదిద్దడం. అలా తీర్చిదిద్దే వాళ్ళు లోపిస్తారు. హే కృష్ణ అంటున్నాడు అర్జునుడు. అంత దూరం ఆలోచిస్తున్నాడు అర్జునుడు. ఎందుకు ఇంత చెప్పాను? ఆ పిల్లల సంస్కృతి పోతుంది, సంస్కారం పోతుంది, ఆత్మాభిమానం పోతుంది, ఆత్మగౌరవం పోతుంది. ఎప్పుడైతే ఆ గృహ యజమాని నశిస్తాడో ఆ గృహంలో ఉండేటువంటి ధర్మము పోతుంది, దైవ పూజ పోతుంది, అన్నీ నశిస్తాయి. కనుక మనం చూడవచ్చు కదా, ఈ యుద్ధాన్ని ఆపవచ్చు కదా అంటున్నాడు. వచ్చే వారం కూడా అదేవిధంగా ఈ విషయాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. కులధర్మం అంటే ఏమిటి, కుటుంబం అంటే ఏమిటి, కుటుంబం యొక్క ఆవశ్యకత ఏమిటి తెలుసుకోవాల్సినది చాలా ఉంది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.